నేను శ్లోకాలు చూడండి 8 9.
మాయాయుతస్త్వగమదీశ్వరతాం చిదాత్మా చా విద్యయా యుగ భవద్ధృత జీవ భావ మాయా భవేత్ విమల సత్వ గుణ ప్రధాన ప్రోక్తామలాపిహిత సత్వ గుణాత్వ విద్యా ఏక్యోప్యనేక ఇవ భాతి శరీర భేదాత్ ఆత్మా ఘటాది గత భేద వశాద్వియద్వత్ దేహేంద్రియాదిషు చలత్సు నిజ ప్రకాశాత్ పూర్ణోపి నిశ్చలతరోపి వికారవద్వత్
జీవుడు ఈశ్వరుడు ఈ ఇద్దరు ఏమిటి తేడా అనేటువంటి విషయం వచ్చినప్పుడు జీవుడు ఈశ్వరుడు ఒకే పరమాత్మ కాకపోతే పరమాత్మ మాయతో కూడి ఉన్నప్పుడేమో జీవుడు అంటారు అవిద్యతో కూడి ఉన్నప్పుడేమో జీవుడు అంటారు మాయతో కూడి ఉన్నప్పుడు ఈశ్వరుడు అంటారు అవిద్యతో కూడి ఉన్నప్పుడు జీవుడు అంటారు ఇక మాయ అంటే ఏమిటి అవిద్య అంటే ఏమిటి మనం పూర్వ జన్మల్లో పూర్వ సృష్టిలో ఉన్నటువంటి జీవుళ్ళందరూ కూడా దేహాలు విడిచిపెట్టిన తర్వాత అవ్యక్తంలో ఉంటారు ఆ అవ్యక్తంలో అందరి కారణ శరీరాలు సమిష్టిగా ఉంటాయి ఈ సమిష్టి కారణ శరీరానికి ప్రతి కారణ శరీరము కూడా గుణాలతో కూడుకొని ఉంటుంది అందువల్ల 3 గుణాలు ఉంటాయి కాబట్టి ఈ 3 గుణాలు అప్పుడు సమంగా ఉంటాయి దానివల్ల ఆ మాయ అనేటువంటి దానికి నిజమైనటువంటి అర్థం ఏమిటంటే శుద్ధ సత్వగుణంతో గనక ఉన్నట్లయితే దాన్ని మాయ అన్నారు అదే మలిన సత్వంతో ఉన్నట్లయితే వెష్టి వాసనలు దాన్నేమో అవిద్య అన్నారు అంటే మొత్తానికి సంబంధించి అయితేనేమో ఈశ్వరుడు వ్యక్తికి వెష్టి విడిగా విడివిడిగా దేనికది అని కనుక అయితేనేమో జీవుడు అన్నారు ఆ విధంగా జీవుడికి ఈశ్వరుడికి భేదమేమీ లేదని సృష్టి చేస్తున్నది ఈశ్వరుడే కాని పరమాత్మ కాదని కర్మఫల ప్రదాత ఈశ్వరుడేనని ఈ జగత్తును సృష్టించేది పోషించేది లయం చేసేది ఈశ్వరుడేనని కాబట్టి ఈశ్వరుడు అంటే ఎవరు పరమాత్మే మాయతో కూడుకొని ఉన్నప్పుడు అంటే సమిష్టి కారణ శరీరంతో కూడుకొని ఉన్నప్పుడు అదిగో ఆయన్నే ఈశ్వరుడు అంటున్నారు ఇక మరి ఈ పరమాత్మ ఒక్కటే అది ఏకం అద్వయం అని అంటున్నారు కదా అవును పరమాత్మ ఏకం అద్వయం అంతేకాదు నిశ్చలం కదిలేది కాదు అది ఒక్కటే అలాగనే కదిలేది కాదు కానీ మనకి పరమాత్మ ఒక్కటిగా కనపడకుండా వేరువేరుగా అంటే అందరిలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఇంతమంది పరమాత్మ స్వరూపాలుగా కనపడతా ఉంటారు అందుకని అప్పుడప్పుడు పరమాత్మ స్వరూపులారా అంటాం అంటే చాలామంది పరమాత్మ స్వరూపులు ఉన్నారు కానీ అది కాదు మరి ఒక్కటైనటువంటి పరమాత్మ ఎందుకు ఇట్లా అనేకంగా కనపడుతున్నారని అంటే వేరువేరు కుండల్లో ఆకాశం ఒక్కటైనటువంటి ఆకాశం వేరువేరుగా ఉన్నట్టు అనిపిస్తుంది కనుక అలాగనే వేరువేరు దేహాల్లో ఉన్నటువంటి పరమాత్మని వేరువేరుగా మనం భావిస్తూ ఉంటాం అలాగే కదలకుండా ఉన్నటువంటి పరమాత్మ కదులుతున్నట్టు ఎందుకు అనుకుంటామంటే అదిగో దేహాలు కదులుతున్నాయి కనుక దేహంలో ఉన్నటువంటి పరమాత్మ కూడా కదులుతున్నాడు అనుకుంటాం మనం బస్సులో కూర్చొని బస్సు కదులుతుంది కానీ మనం ఏమైనా కదులుతున్నా కదలటలా మనం ఎప్పుడూ అట్లనే కూర్చున్నాం మనం మాత్రం కదల్లా. అయినప్పటికీ కూడా బస్సు యొక్క కదలిక కారణంగా మనం కూడా ఒకచోటి నుంచి ఒకచోటికి వెళుతూ ఉన్నాం. అలాగనే ఇక్కడ కూడా ఈ దేహాల యొక్క లేదా ఉపాధుల యొక్క కదలిక వల్ల, ఈ ఉపాధుల కదలికను పరమాత్మ మీద మనం ఆరోపిస్తూ ఉన్నాం, అంతే తప్ప ఇంకోటి కాదు. ఇలా పరమాత్మ ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్లో కూర్చొని, ఈ ఉపాధుల్లో కూర్చొని తన యొక్క స్వరూపాన్ని తాను మర్చిపోయి వీటితో తాడాత్మ్యం చెంది, నేను దేవుణ్ణి అనే మాట మర్చిపోయి నేను జీవుణ్ణి అని అనుకుంటూ, నేను సుఖస్వరూపుణ్ణి అని మర్చిపోయి నేను దుఃఖస్వరూపుణ్ణి అని అనుకుంటూ, తనకు కావాల్సినటువంటి సుఖం కోసమని ఈ ప్రపంచంలో కర్మలు చేస్తూ, ఆ కర్మల కారణంగా కర్మఫలం వచ్చి, ఆ కర్మఫలం కారణంగా జన్మలు వచ్చి, ఈ జన్మల్లో మళ్ళీ కర్మలు చేసి, ఈ జన్మకర్మ వలయంలో చిక్కి ఇలా బందీకృతుడై ఉన్నాడు పరమాత్మ. ఇలా బందీకృతుడై ఉన్నాడు. ఇప్పుడు బందీకృతుడై ఉన్నది ఎవరు? నేను అని అంటున్నాం కదా, మనము అని అంటున్నాం. కాబట్టి మనం అందరం బందీగా ఉన్నామనంటే మనం పరమాత్మ స్వరూపులమే. ఎందుకు ఇలా అయ్యాం, ఏమో ఎందుకు ఇలా అయ్యామనేటువంటి విషయాన్ని ఆలోచిస్తేనే తెలుస్తుంది, కానీ అలా ఆలోచించకుండా పోతే ఇక దాని విషయం తెలిసేదే లేదు. మరి ఇలా బంధించబడినటువంటి ఈ జీవుడు తన యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకునేటువంటి అవకాశం లేదా? దేవుడు ఈ జీవుడై ఈ రకంగా నిరంతరము కూడా ఈ దుఃఖాల్లో బాధల్లో ఇలా కొనసాగాల్సిందేనా? దీని నుంచి విముక్తి ఏమైనా ఉందా? విడుదల ఏమైనా ఉందా? ఎవరలా విడుదల పొందగలుగుతారు? ఎవరలా ఈ జన్మ నుంచి, ఈ సంసార బంధం నుంచి తరించగలుగుతారు అనేటువంటి విషయాన్ని ఇక మనం తర్వాత చెప్పుకోబోతున్నాం. ఈ 10వ శ్లోకం ఇంతవరకు 9 శ్లోకాలు మనకి అయిపోయినాయి. ఈ 9 శ్లోకాలు కూడా ఒక ప్రకరణం. ఇక 10వ శ్లోకం దగ్గర నుంచి ఇంతవరకు ఎలా పరమాత్మ జీవుడిగా ఈ లోకంలోకి వచ్చి బంధించబడి తన స్వరూపాన్ని తాను మర్చిపోయి బాధలు పడుతున్నారో చెప్పటం అయిపోయింది. ఇప్పుడు ఇలా బంధించబడినటువంటి జీవుడు ఏ విధంగా తరించి తన యొక్క స్వస్వరూపానికి చేరుకొని తాను ఆనంద స్వరూపంగా ఈ సమస్తమైనటువంటి దుఃఖాలని నివృత్తి చేసుకొని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటం ఎట్లాగా అనేటువంటి విషయాన్ని ఇక తర్వాత ఈ 2వ ప్రకరణంగా చెప్పబోతా ఉన్నారు. 10వ శ్లోకం చూడండి. ఏవం భవాన్న నిమజ్జన దుఃఖితేషు, లోకేషు పూర్వజని సంచిత పుణ్య పుంజైః, కశ్చిద్ విశుద్ధమతిరేత్య గురుం కృపాబ్ధిం, ప్రాహ ప్రణమ్య భవసాగర లంఘనేచ్చుః. ఏవం భవార్ణవ నిమజ్జన దుఃఖితేషు, లోకేషు పూర్వజని సంచిత పుణ్య పుంజైః, కశ్చిద్ విశుద్ధమతిరేచ్య గురుం కృపాబ్ధిం, ప్రాహ ప్రణమ్య భవసాగర లంఘనేచ్చు. ఏవం ఈ ప్రకారంగా భవార్ణవ సాగర నిమజ్జన, భవార్ణవ సాగర, భవార్ణం అంటే సంసారం, ఈ సంసారం అనేటువంటి సాగరంలో నిమజ్జన మునిగిపోవటం వల్ల, ఈ ప్రకారంగా మునిగిపోవటం వల్ల, ఏ ప్రకారంగా ఇంతవరకు చెప్పుకున్నాం, పరమాత్మ ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ ఏ ప్రకారంగా అయితే మాయతో కలిసి ఈ ప్రపంచాన్ని సృష్టించి ఈ ప్రపంచంలోకి వచ్చి కూర్చొని ఈ సమస్తమైనటువంటి జీవులను సృష్టించి ఈ జీవులలోకి వచ్చి కూర్చొని ఎట్లా అయితే అతడు తన యొక్క స్వరూపాన్ని తాను మర్చిపోయి భ్రమతో ఇదే సత్యం అనుకొని ఇందులోనే సుఖాలు పొందాలనుకొని ఇందులో ఎలా అయితే ఇరుక్కుపోయి బయటికి రావటం ఎలాగో తెలియక ఇలాగనే కొట్టుకొని పైకి కిందకి తిరిగిపోతా ఉన్నాడో, ఈ సంసారం అనేటువంటి సాగరంలో మునిగిపోయాడో ఇంతవరకు చెప్పుకున్నాం మనం. ఈ ప్రకారంగా ఈ భవార్ణవ సాగరం అంటే ఈ సంసారం అనేటువంటి సాగరంలో మునిగిపోవటం వల్ల దుఃఖితేషు లోకేషు ఈ దుఃఖపడుతున్నటువంటి జీవుళ్ళల్లో అంటే అందరూ దుఃఖపడతానే ఉన్నారు. దుఃఖపడకుండా ఉండే జీవుళ్ళు ఎవరు లేరు. దుఃఖపడుతున్న జీవుళ్ళు అంటే వీళ్ళందరిట్లా దుఃఖపడుతున్నటువంటి ఈ జీవుళ్ళందరిలో కశ్చిత్ ఎవడో ఒకడు, కశ్చిత్ అంటే ఎవడో ఎక్కడో ఒక్కడు, ఎందుకనే ఒక్కడు, పూర్వజన సంచిత పుణ్యపుంజై, పూర్వజన సంచిత పుణ్యపుంజై, పూర్వంలో చేసుకున్నటువంటి పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో, పుణ్యకర్మలు సత్కర్మలు ఏవైతే ఉన్నాయో అదిగో వాటి వల్ల విశుద్ధమతి, బాగా శుద్ధమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడై కృపాబ్దం గురుం, గురుం అంటే గురువుని, ఎటువంటి వాడు కృపాబ్దం గురుం, కృపాసాగరుడు కరుణాసాగరుడైనటువంటి గురువు, అబ్దం అని అంటే సముద్రం అని, కరుణాసాగరుడైనటువంటి గురువుని ఏత్యా సమీపించి ప్రణమ్య నమస్కరించి భవసాగర లంఘన ఇచ్చు, భవసాగర లంఘన ఈ భవసాగరాన్ని ఈ సంసార సాగరాన్ని లంఘన దాటిపోవాలనేటువంటి ఇచ్చు కోరికతో, ఈ సంసార సాగరాన్ని ఎలాగైనా తరించాలి అనేటువంటి కోరికతో, ఎవడా కోరికలు కోరుకునేటువంటి వాడనంటే ఇక్కడ ఏం చెప్పారు, పూర్వజన్మలో ఎవరైతే సుకృతాలు చేసుకున్నారో, ఎవరైతే పుణ్యకార్యాలు చేశారో, ఎవరైతే తపన పడ్డారో అదిగో అలాంటి వాళ్ళు కరుణాసాగరుడైనటువంటి గురువుని సమీపించి ప్రణమ్య ఆయనకి నమస్కరించి ఈ భవసాగర లంఘన ఇచ్చు అంటే ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటిపోవాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాడై ప్రాహ అడిగాడు, గురువుని అడుగుతున్నాడంట. ఏమడుగుతున్నాడు తర్వాత వచ్చింది 5 శ్లోకాలు వస్తాయి వరుసగా. ఎందుకనంటే ఇక్కడ ఈ సంసార సాగరాన్ని తలుచుకొని అనుభవపూర్వకంగా బాగా దుఃఖించినటువంటి వాడు, ఇందులో నుంచి ఎలాగైనా సరే తరించాలి అని కోరుకున్నటువంటి వాడు, ఇందులో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా బాగా అనుభవంగా తెలిసినటువంటి వాడు, ఎవరో చెబితే కాకుండా వాడు ఆ గురువుని చేరిన తర్వాత తన యొక్క కష్టాలన్నీ కూడా, తన యొక్క బాధలన్నీ కూడా, తన మనస్సులో ఉన్నటువంటి భావాలన్నీ కూడా చెప్పాలి. అలా చెప్పినప్పుడే గురువు అతని యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. అలా ఏమీ చెప్పకుండా మౌనంగా కనుక కూర్చుంటే వాడి సంగతి గురువుకి ఎప్పుడు కూడా తెలియదు. అందుకని మాట్లాడితేనే తెలిసేది. ఆ మాట్లాడటం కూడా తన మనస్సులో ఉన్నటువంటి భావాలన్నింటినీ కూడా వ్యక్తం చేయాలి. అందుకే ఇదిగో ఇక్కడ గురువు దగ్గరికి వచ్చినటువంటి శిష్యుడు ఇలా తన ప్రాహ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తర్వాత వస్తుంది. ఇక్కడ మాత్రం ఆ గురువుని సమీపించేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు. దీన్ని బట్టి మనకు ఒక విషయం ఏమర్థమవుద్దంటే, ఈ గ్రంథాన్ని మనకు అందించినటువంటి ఈ స్వాముల వారు ఎంతో వివరంగా మనకి విషయాలు తెలియజేయాలనుకున్నాడు, చాలా వివరంగా తెలియజేయాలనుకున్నాడు. లేకపోతే ఈ శ్లోకాన్ని రాబోయే 5 శ్లోకాలని మొత్తం కలిపి ఒక్క శ్లోకంగా చెప్పొచ్చు, ఒక్క శ్లోకంలో ఒక వాక్యంగా కూడా చెప్పొచ్చు. ఎందుకని గురువుని సమీపించి అయ్యా నాకు మోక్ష మార్గం ఏమిటో చెప్పు అన్నాడు అని ఒక మాట వచ్చి చెప్పేస్తే అయిపోద్ది. కానీ దీనికి 6 శ్లోకాలు మొత్తం ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఒక గురువుని సమీపించేటువంటి శిష్యుడు ఏ ప్రకారంగా ఆ గురువు దగ్గర వ్యవహరించాలి, ఏ ప్రకారంగా గురువుతో మాట్లాడాలి, ఏ ప్రకారంగా గురువుని సంప్రదించాలి అనేటువంటి విషయాలు కూడా తెలియజేయాలి అని అనుకున్నాడు. అయితే నిజంగా ఆ సుకృతాలు చేసుకున్నటువంటి శిష్యుడికే ఈ అవకాశం ఉంది. మిగిలినటువంటి వాళ్ళు తెలిసినప్పటికి కూడా ఆ రకంగా ప్రవర్తించలేరు. కాబట్టి ఇక్కడ ముందుగానే చెప్పారు పూర్వజన సంచిత పుణ్యపుంజై అని. పూర్వజన్మల్లో సుకృతాలు చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే అని కూడా. అందువల్ల ఇక్కడ చాలా వివరంగా ప్రతి విషయాన్ని కూడా వివరంగా చెప్పడం జరిగింది. కనుక ఈ గ్రంథాన్ని మనం ఎంత విపులంగా తెలుసుకొని అవగాహన చేసుకుంటే మనకు అంత ఉపయోగం ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఏదో చూచాయిగా చెప్పటం కాకుండా చాలా వివరంగా ఇక్కడ చెప్పడం జరిగింది. కేవలం ఈ శ్లోకంలో ఒక గురువుని శిష్యుడు సమీపించటం మాత్రమే చెప్పారు. ఇంకా అడిగిందే ఒక్క ముక్క కూడా అడగల, ఇలా అడుగుతున్నాడు అనే ఒక మాట వచ్చింది అంతే. ప్రాహ అడుగుతున్నాడు, ఏమడుగుతున్నది చెప్పలా, కానీ ఆ సమీపించడం మాత్రం చెప్పారు. దీంట్లో కూడా చాలా ఒక క్రమమైనటువంటి పద్ధతి కూడా ఉంది ఇందులో చెప్పినటువంటి విషయం. మరైతే ఆ పద్ధతి ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. పరమాత్మ ఈ దేహాల్లో కూర్చొని తనను తాను మర్చిపోయాడు. అలా తనను తాను మర్చిపోయి నేను జీవుణ్ణి అనేటువంటి భ్రమలో పడ్డాడు. పరమాత్మ నేను పరమాత్మని, నేను ఆనంద స్వరూపుణ్ణి అనేటువంటి భావంలో నుంచి ఎప్పుడైతే ఈ దేహాల్లో కూర్చొని ఈ దేహాలతో తాదాత్మ్యం చెందాడో వెంటనే తన యొక్క స్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని మర్చిపోయి అతడు భ్రమలో పడిపోయాడు. ఇలా భ్రమలో పడిపోయి శరీర మనోబుద్ధులతో తాదాత్మ్యం చెంది కోరికల్ని తీర్చుకోవాలి అనేటువంటి సంకల్పం చేసి ఆ కోరికలు తీర్చుకోవాలి కనుక వాటికి అనుగుణంగా కర్మలు చేస్తూ ఈ కర్మఫలాల్ని అనుభవిస్తూ ఈ కర్మఫలాలను అనుభవించడం కోసం ఆయా లోకాలకి వెళుతూ వస్తూ వెళుతూ వస్తూ అనేక జన్మలెత్తుతూ ఈ జనన మరణ రూప సంసార చక్రంలో ఇరుక్కుపోయాడు. పుట్టటం, పెరగటం, కర్మలు చేయటం, కర్మఫలాలు అనుభవించటం, వాటిని అనుభవించి మళ్ళీ ఆ అనుభవాల కారణంగా మళ్ళీ వాసనలు రావటం, ఈ కర్మఫలాలు వాసనల కారణంగా జన్మలు రావటం, ఆ జన్మల్లో మళ్ళీ కర్మలు చేయటం, మళ్ళీ కర్మఫలాలు, అనుభవం, వాసనలు, ఇలా ఈ కర్మ జన్మ జన్మ కర్మ ఈ వలయంలో, ఈ సంసార జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉన్నాడు. పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ దుఃఖ సముద్రంలో, భవసాగరంలో మునిగిపోతూ ఉన్నాడు మానవుడు. అందుకనే మొట్టమొదట్లోనే ఇక్కడ చెప్పారు, భవార్ణవ భవార్ణవ నిమజ్జన దుఃఖితేషు అని. అంటే ఈ భవసాగరంలో, ఈ సంసార సాగరంలో, ఈ జనన మరణ రూప సంసార సాగరంలో ఇలా ఎవరైతే చిక్కుకుపోయారో అటువంటి వాడు దుఃఖితుడు కావాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా సరే దుఃఖితుడు కానటువంటి వాడు ఒక్క మానవుడు కూడా ఉండటానికి వీల్లేదు. అయితే మరి దీనికి పరిష్కారం ఏమిటి? మనకి దుఃఖం వచ్చింది అని అంటే ఈ దుఃఖం ఎట్లా తొలగుద్ది అని ఆలోచించాలి. మనకు కష్టం వచ్చింది అని అంటే ఈ కష్టం ఎట్లా తొలగుద్ది అని ఆలోచించాలి. మనకు ఏదైనా బాధ కలిగితే ఈ బాధ ఎట్లా పోద్ది అని ఆలోచించాలి. మనకు జబ్బు చేస్తే ఈ జబ్బు ఎట్లా తగ్గుద్ది అని ఆలోచించాలి. కాబట్టి ఈ ఆలోచన, ఈ పరిష్కారం, ఇవన్నీ కూడా తెలియాలి. అయితే మనకి లౌకికమైనటువంటి విషయాలకు సంబంధించినంతవరకు కనుకైతే మనం వాటిని చూస్తాం, ఈ కష్టం ఎట్లా పోద్ది, దుఃఖం ఎట్ట పోద్ది, జబ్బు ఎట్ట పోద్ది, ఇవన్నీ చూస్తాం. కానీ ఇక్కడ మాత్రం ఆలోచించటల్లా, ఈ భవార్ణవంలో చిక్కాం కదా, ఈ సంసార సాగరంలో చిక్కాం కదా, దీని నుంచి మనం ఎట్లా తప్పించుకుంటాము అనేటువంటి ఆలోచన మాత్రం మానవుడు చేయటల్లా. ఎందుకని అంటే ఈ సంసార సాగరంలో చిక్కామనేటువంటి మాట కూడా అతనికి తెలియటల్లా. అందులో చిక్కి ఉన్నప్పటికీ కూడా చిక్కినట్టుగా ఉండటల్లా. ఇక్కడ జైల్లో కనుక పడేస్తే ఈ జైల్లో నుంచి ఎట్ట తప్పించుకోవాలని మనం అనుకుంటున్నాం, కానీ ఈ సంసార బంధం అనేటువంటి బంధంలో జైల్లో మనం ఇరుక్కుంటే నేను జైల్లో ఇరుక్కున్నానని మనకు తెలియటల్లా. ఎందుకు తెలియటం లేదు? మనం ఆ ప్రాపంచిక వ్యవహారాల్లోనే మనం మునిగిపోతుంటాం. ఆ తెలివితేటలే మనకున్నాయి, కానీ వెనక్కి తిరిగి ఆలోచించి మన యొక్క పరిస్థితి ఏమిటని మనం ఆలోచించేటువంటి స్థితిలో మనం లేము. కాబట్టి ఎవరైతే ఇలా ఆలోచిస్తారో, ఎవరైతే నేను ఈ సంసార సాగరంలో ఇరుక్కున్నానని అనుకుంటారో, మళ్ళీ ఈ సాగరం నుంచి నన్ను తరించాలి అని అనుకుంటాడు. ఇరుక్కున్నాను అనుకున్నాడు, తరించాలనుకుంటాడు తప్ప ఏమీ తెలియకుండా మూర్ఖంగా ఉన్నటువంటి వాడు ఏనాటికి కూడా దీంట్లోంచి తరించాలని అనుకోడు. కాబట్టి మరి ఎట్లా తరించి వెళ్తాడు, ఎట్లా ఈ జీవుడు తన యథార్థ స్వరూపమైనటువంటి పరమాత్మగా తనను తాను తెలుసుకొని ఆ పరమాత్మగా ఉండిపోతాడు, తనంతట తానుగా ఎప్పటికీ తెలుసుకోలేడు. ఏ మానవుడు కూడా, ఏ జీవుడు కూడా తనంతట తానుగా ఎప్పటికీ తెలుసుకోలేడు. ఎవరో ఒకరు తెలియజేయవలసిందే. ఎవరు తెలియజేస్తారు? గురువులు కానీ గ్రంథాలు కానీ తెలియజేయాలి. అయితే ఆ గ్రంథాలు చదవాలని కానీ ఆ గురువుల్ని ఆశ్రయించాలని కానీ ఆ విషయం ఎలా తెలుస్తుందండి? ఇది మన సమస్య. నిజమే, గురువులో గ్రంథాలో ఏదోటి చదివితేనో ఎవరి దగ్గరన్నా వింటేనో నిజమే కొంతవరకు తెలుస్తుంది, కానీ అసలు అవి చదవాలని కానీ వాళ్ళని ఆశ్రయించాలని కానీ ఆ విషయం ఎట్లా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? ఇది మాత్రం ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతం ఉంటేనే తెలుస్తుంది, తెలుసుకోవాలని అనిపిస్తుంది. పూర్వజన్మ సుకృతం ఉన్నటువంటి వాళ్ళకే తెలుస్తుంది, తెలుసుకోవాలని కూడా అనిపిస్తుంది, అలా బుద్ధి పుడుతుంది. ఎందుకు? నిజంగా ప్రతి జీవుడిలో కూడా పరమాత్మే గురు రూపంలో ఉంటాడు. ప్రతి జీవుడిలో కూడా పరమాత్మ గురు రూపంలో ఉంటాడు. ఊరికినే ఉంటాం కాదు, గురువు ఊరికినే ఉంటాడా? ఎప్పుడు ఏదో ఒకటి చెబుతూనే ఉంటాడు. పరమాత్మ కూడా అంతే, లోపల కూర్చొని ఎప్పుడు ఏదో ఒకటి మనకి చెబుతూనే ఉంటాడు. అయితే ఆయనని కప్పి, ఆయన చుట్టూ కప్పేసి అనేకమైనటువంటి వాసనల పొరలు అడ్డుగా ఉన్నాయి. ఎప్పుడైతే ఆయన్ని కత్తి వాసనల పొరలు అడ్డుగా ఉన్నాయో ఆయన లోపల నుంచి చెబుతున్నా మనకి మాత్రం వినపడదు. ఆయన లోపల నుంచి చెబుతూనే ఉంటాడు, పరమాత్మ కదా, అందులో గురువుగా ఉన్నాడు కదా, ఆయన కూడా నిన్ను తన దగ్గరికి తీసుకోవాలనుకుంటున్నాడు కదా, అందుకని ఆయన చెబుతుంటాడు. కానీ ఆయన మాత్రం మనకి వినపడకుండా చుట్టూ వాసనల పొరలు మనం కప్పేశాం, వాసనల పొరలతోటి ఆయన్ని చుట్టేశాం. ఇక ఆయన మాట మనకు అసలు బయటికి వినపడదు, ఆయన మనకు కనపడ్డం. ఆయన ఒకవేళ కనపడాలనుకున్నా మనం మాత్రం ఆయన పక్క చూడం, ఎందుకంటే ఈ వాసనల పొరలన్నీ కూడా చుట్టి ఉండటం వల్ల. కాబట్టి లోపల నుంచి ఆయన ఎంత మొత్తుకున్నా సరే జీవుడు మాత్రం వినిపించుకోడు, అసలు వినిపించదు. అయితే ఎప్పుడు వినపడతాయి ఈ మాటలు? ఆ వాసనల పొరలు ఎప్పుడైతే కరిగిపోతాయో అప్పుడు వినపడతాయి. అప్పుడు లోపల ఉన్నటువంటి గురువు యొక్క మాటలు మనకి వినిపిస్తాయి. అయితే బాగానే ఉందండి, వాసనల పొరలు కరిగినప్పుడు వినిపిస్తాయి, వాసనల పొరలు ఎప్పుడు కరుగుతాయి? ఇప్పుడు మామూలుగా మనం బయట కనుక ఏదన్నా కనుక అయితే కరగబెట్టాలంటే కాస్త నిప్పు పెడితే అదే కరిగిపోద్ది. కానీ ఇప్పుడు లోపల ఉన్నటువంటి వాసనల పొరలు, ఆత్మను చుట్టినటువంటి, పరమాత్మను చుట్టుకున్నటువంటి వాసనల పొరలు ఎలా కరుగుతాయి? నిజంగా ఈ వాసనలు కరిగేటప్పుడు పెరిగేటప్పుడు ఆ విషయం మనం తెలుసుకోవాలి. ఎప్పుడు కరుగుతాయో, ఎప్పుడు పెరుగుతాయో, ఎందుకు కరుగుతాయో, ఎందుకు పెరుగుతాయో అది తెలుసుకుంటే ఆ కరిగే మార్గం ఏదో మనం చేస్తాం, తెలియకపోతే పెరిగే మార్గం చేసుకుంటూ ఉంటుంటాం. అది మామూలుగా జరిగేటువంటి పని. అదేమిటనంటే మానవుడు ఈ ప్రపంచంలోకి వచ్చి పడిన తర్వాత అనేకమైనటువంటి కర్మలు చేస్తుంటాడు. లోపల ఏవేవో కోరికలు ఉంటాయి, ఆ కోరికల్ని తీర్చుకోవాలనుకుంటాడు. తాను చేరుకోవాల్సినటువంటి లక్ష్యాలు ఉంటాయి, వాటి కోసం నిరంతరం కర్మలు చేస్తూ ఉంటాడు. అలా కర్మలు చేసేటప్పుడు అతని యొక్క దృక్పథం ఎలా ఉంటుందో, అతని యొక్క దృష్టి ఎలా ఉంటుందో, అతని యొక్క ఆలోచన సరళి ఎలా ఉంటుందో అనే దాన్ని బట్టి అతని యొక్క అతడిలో వాసనలు పేర్కొంటాయి. వాసనలు ఎట్లా వస్తున్నాయి? ఆలోచనల వల్ల. అంటే మనం కర్మలు చేస్తున్నాం గనక ఆ కర్మలు చేసేటప్పుడు మనం ఏదో ఒక రకమైనటువంటి ఆలోచనలు చేస్తుంటాం లోపల, ఆ ఆలోచనల వల్ల వాసనలు పేర్కొంటాయి. కర్మలు ఎందుకు చేస్తామండి? మనకేవో కోరికలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, స్వార్థం ఉంది, మనం పది మందిలో బాగుండాలనుకుంటాం, కాస్త బాగా ఆనందంగా ఉండాలనుకుంటాం, ఇవన్నీ అనుకుంటాం కాబట్టి ఏదో చేయాల, చేయాలి కాబట్టి ఆ చేసేటప్పుడు మనం తప్పకుండా ఆలోచించాల. ఆ ఆలోచించేటప్పుడు నీ యొక్క దృక్పథం ఏమిటి? నువ్వు ఉన్నతమైనటువంటి మార్గంలో పరమాత్మ వైపు ప్రయాణం చేసేటువంటి ఆలోచనలు చేస్తున్నావా, లేకపోతే ఈ ప్రపంచంలో కూరుకుపోయేటువంటి ఆలోచనలు చేస్తున్నావా? ఈ రెండు రకాల్లో ఏమి చేస్తున్నావు అనేటువంటి దాన్ని బట్టి ఇదిగో నీలో ఈ వాసనలు పేరుకోవటమో కరిగిపోవటమో ఏదో ఒకటి జరుగుతుంది. వాసనలు ఎప్పుడు కూడా రెండు రకాలు ఉంటాయి, పుణ్యవాసనలు పాపవాసనలు. అతని యొక్క ఆలోచన, అతని యొక్క దృష్టి, అతని యొక్క దృక్పథం తప్పుడుది కనుకైతే, ఇతరులకి పీడ కలిగించేది కనుకైతే పాపవాసనలు పేర్కొంటాయి. పాపవాసనలు కనుక పేర్కొంటే ఏమవుతుందనంటే లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ చైతన్యాన్ని ఈ వాసనలు బాగా గట్టిగా కట్టేస్తూ ఉంటాయి. ఎలా అంటే ఓ ఇనప తెరబెట్టినట్టుగాను, లేకపోతే ఇటుకలతో గోడ కట్టినట్టుగాను చక్కగా ఇవన్నీ కూడా కట్టేస్తూ ఉంటాయి పరమాత్మ. అలా కాకుండా మంచి దృక్పథంతో, ఉన్నతమైనటువంటి ఆలోచనలతో, భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలతో కనుక ఉన్నట్లయితే లోపల పుణ్యవాసనలు పేర్కొంటాయి. అంటే మనం కర్మలు చేసినా చేయకపోయినా ముందు మన ఆలోచన కనుక మనం మంచిదిగానే చేస్తే, ఆ పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు కనుక చేస్తున్నట్లయితే మనలో ఏమవుతుంటే పుణ్యవాసనలు పేర్కొంటాయి. పుణ్యవాసనలు ఎప్పుడైతే పేర్కొన్నాయో పాపవాసనల్ని కరిగించేస్తూ ఉంటాయి. పాపవాసనలు కరిగించి పుణ్యవాసనలు ఎప్పుడైతే ఉన్నాయో ఉన్నటువంటి వాసనలు ఏమున్న వాసనలు ఉన్నా సరే వాటిని కరిగించేస్తూ ఉంటాయి. అంటే పాపవాసనలు ఉంటేనేమో గోడ బాగా మందమైపోతూ ఉంటుంది, పుణ్యవాసనలు కనుకైతేనేమో గోడ బాగా పలచనైపోతూ ఉంటుంది. ఇలా కనుక ఎప్పుడైతే ఈ వాసనలు కరిగిపోతూ ఉన్నాయో అప్పుడు లోపల ఉన్నటువంటి పరమాత్మ మనకి క్రమక్రమంగా బాగా కనిపించడం ప్రారంభమవుద్ది. అలాగనే ఆయన ఇచ్చేటువంటి ఆదేశాలు వినిపించడం కూడా ప్రారంభమవుద్ది. కాబట్టి పరమాత్మని చుట్టినటువంటి వాసనల పొరని మనం దాన్ని కాస్త క్షయం చేస్తూ ఉండాలి, దాన్ని కాస్త కరిగిస్తూ ఉండాలి. ఎప్పుడైతే అలా పూర్తిగా కరిగించామో మనకి పరమాత్మ యొక్క సాన్నిధ్యం మనకు లభిస్తుంది. ఇంకా చెప్పాలంటే పరమాత్మ యొక్క స్పర్శ మనకు లభిస్తుంది. ఇక్కడ స్పర్శ అనంటే ఏమంటే ఇద్దరు మనుషులు కనుకైతే ఒకరినొకరు కనుక తాకితే స్పర్శ తెలుస్తుంది, పరమాత్మ తాకితే మనకు స్పర్శ తెలియదు కదా అని అంటాం. ఆ స్పర్శ ఎప్పుడు తెలుస్తుందనంటే సున్నితమైనటువంటి చర్మం కనుక ఉంటే స్పర్శ తెలుస్తుంది. ఇప్పుడు సామాన్యంగా ఏనుగు ఉందనుకోండి, ఆ ఏనుగుని మీరు తాకినా, దాన్ని కాస్త గీరినా, ఏమన్నా చేసినా దానికి ఎవడో ఒకటి తాకినట్టుగా గీరినట్టుగా తెలియదు. ఎందుకనంటే తోలు మందంగా ఉంటుంది. మరి అదే మానవులు కనుకైతే చిన్న ఏగో దోమో ఎక్కడన్నా కనుక వాలితే మనం ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి విషయంలో నిమగ్నమైపోయినా అట్ట అంటాం. ఎందుకని? ఎందుకనంటే అక్కడ మనకి ఆ స్పర్శ తెలుస్తుంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ కూడా మన యొక్క మనస్సు అలా స్పర్శని గ్రహించేటువంటి ఆ సున్నితత్వాన్ని తెచ్చుకోవాలి. ఎప్పుడు వస్తుంది ఆ సున్నితత్వం అనంటే ఈ ప్రాపంచికమైనటువంటి గొడవ వదిలితేనే వస్తుంది. అంటే ఎప్పుడు కూడా పరమాత్మ సంబంధమైనటువంటి విషయంలో కనుక మునిగిపోతే ఆ మనస్సు అనేటువంటిది అలా స్పర్శని గ్రహించడానికి వీలుగా సున్నితత్వంతో తయారవుతూ ఉంటుంది. ఇలా ఎవరి బుద్ధి అయితే ఈ వాసనలన్నీ కూడా కరిగి లోపల ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్పర్శ తగులుతూ ఉంటుందో, ఆ పరమాత్మ యొక్క స్పర్శ కారణంగా బుద్ధికి సూక్ష్మత్వం కూడా వస్తుంది. దాంతో అతనికి ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల, సుఖాల పట్ల, భోగాల పట్ల అనాసక్తి ఏర్పడుతుంది. ఇంకా ఇవన్నీ నాకు అక్కర్లేదు అనిపిస్తుంది. దీనికి కారణం ఏమిటంటే లోపల నుంచి ఆ శాశ్వతమైనటువంటి ఆనందం, ఆ ఆత్మానందం రుచి తెలుస్తూ ఉంటుంది. భగవంతుని యొక్క స్పర్శ ఎప్పుడైతే తగిలిందో ఆ ఆనందం అనేటువంటిది కూడా మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఆనందం అనుభవానికి వస్తుందో ఈ ప్రాపంచికమైనటువంటి సుఖం చాలా అసహ్యకరమైనటువంటిదిగా మనకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం అలా లేదు, ఇవే చాలా బాగా ఉంటున్నాయి. ఎందుకంటే ఆనందం రుచి ఏమిటో తెలియటం లేదు కాబట్టి ఇది చాలా బాగుంటుంది. అది కనుక తెలిస్తే ఇక దీనివైపు ఓ మనకేదో రెండు వస్తువులు కనుక ఉంటే మరి మంచి వస్తువుకి వెళ్ళతామా చెడ్డ వస్తువుకి వెళ్తామా? మంచి వస్తువుకెళ్ళే వెళ్తాం. 10 లక్షలు కట్టం ఇచ్చే అమ్మాయిని చేసుకుంటారా, లేకపోతే 1 లక్ష రూపాయలు కట్టం ఇచ్చే అమ్మాయిని చేసుకుంటారా? 10 లక్షలకు వెళ్ళే కదా, అదిగో అది అనమాట. అట్లా అందువల్ల బాగా మనకి ఏది మంచిదైతే అటువైపు మనం పోవటం అనేటువంటిది మనకి అలవాటు. అందువల్ల ప్రాపంచిక విషయాలన్నీ కూడా ఒక అసహ్యకరమైనటువంటివిగా, ఇంకా వాటిని చూస్తే ఇవే చిచ్చి వీటికోసమా, పందులు కూడా పొరలాడుతూ ఉన్నాయి ఆ మురుగు కాలువలో, నేను కూడా దీంట్లో పొరలాడాలనా అనేటువంటి అసహ్యత కలిగింది. ఆ అసహ్యత ఇప్పుడు అనుకుంటే కలిగేది కాదు, అది ఒరిజినల్గా లోపల నుంచి రావాలా, దానంతరది రావాలా, అది రావాలి అని అంటే లోపల ఆ పరమాత్మ యొక్క స్పర్శ తగులుతూ ఉండాలన్నమాట. ఆయనతో సాన్నిహిత్యం పెరిగే కొద్దీ, పరమాత్మతో సాన్నిహిత్యం పెరిగే కొద్దీ ఆనందాన్ని ఇంకా ఇంకా అనుభవించాలి, ఆ ఆనందాన్ని ఇంకా ఇంకా అనుభవించాలి అనేటువంటి తపన కలుగుద్ది. దాంతో ఈ ప్రాపంచికమైనటువంటి దుఃఖాల నుంచి బయటపడాలని తీవ్రమైనటువంటి ఆరాటం కలుగుతుంది. అయితే ఎంత ఆరాటం ఉన్నా ఎప్పటికీ కూడా తనంతట తానుగా ఎవరు కూడా ఈ ప్రాపంచికమైనటువంటి దుఃఖాలని ధరించడం అనేటువంటిది సాధ్యం కాదు. పరమాత్మను చేరుకొని ఆనందించాలి అని అంటే తనంతట తానుగా చేసేటువంటి పని కాదు. ఎందుకనంటే పరమాత్మను చేరుకోవాలంటే ఒక మార్గం తెలియాలి. ఎంత శాస్త్రం తెలిసినటువంటి వాడికైనా శాస్త్ర ప్రకారం తెలుస్తుంది, సిద్ధాంత ప్రకారం తెలుస్తుంది, కానీ అనుభవపూర్వకంగా పరమాత్మకు దగ్గర కావటం అనేటువంటిది అంత తేలిగ్గా తెలిసేటువంటి విషయం కాదు. ఆ మార్గాన్ని చూపేటువంటి వాడే సద్గురువు. అటువంటి సద్గురువు కోసం అన్వేషణ ప్రారంభిస్తాడు. ఎవరు? పూర్వజన్మ సుకృతం కారణంగా తనలో ఉన్నటువంటి వాసనలు కరిగిపోయి పరమాత్మ యొక్క స్పర్శ ఎవరికైతే అందుతూ ఉంటుందో, ఆ పరమాత్మ స్పర్శ అందుతూ ఉన్నప్పుడు ఆ లోపల నుంచి ఆ అఖండమైనటువంటి ఆత్మానందం ఎలా ఉంటుందో తెలుస్తూ ఉన్నప్పుడు ఈ ప్రాపంచికమైనటువంటి ఆనందాల పట్ల విరక్తి కలిగి ఇంకా వాటి వైపుకు పోకుండా ఎలా ఈ జీవితాన్ని తరించి ఆ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలా, ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆనందాన్ని పొందాలా, అలా పొందాలంటే నా స్వస్థితిలో నేను ఉండాలి, ఆ పరమాత్మను నేను అందుకోవాలి అనేటువంటి విషయం తెలిసి అదిగో దానికి మార్గం చూపించేటువంటి గురువు ఎవరా అని ఆ సద్గురువు కోసం అన్వేషణ ప్రారంభమవుతుంది. మరైతే సద్గురువు ఎవరికి లభిస్తాడు? ఇది సమస్య. ఎవరైతే అనేక జన్మల్లో సుకృతం చేసుకున్నారో వాళ్ళకే సద్గురువు లభిస్తాడు. ఎవరు ఎంత ఆరాటపడుతున్నారో, నేను ఈ జీవితాన్ని ధరించాలి, ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, ఈ సంసార జన్మలను చక్కరించాలి, ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, ఈ సంసార జన్మలను చక్రాన్ని దాటిపోవాలి, శాశ్వతమైనటువంటి ఆనందంలో ఉండాలి అని ఎవరైతే ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటారో, ఎవరైతే ఎక్కువ తపన పడుతూ ఉంటారో, అటువంటి వారికి తప్పకుండా సద్గురువు లభిస్తాడు. నీవు అన్వేషించైనా గురువుని చేరుకోవచ్చు, లేదా నీ యొక్క తపనకి ఆ గురువే నీకు లభించవచ్చు, ఏదైనా జరగవచ్చు. కనుక ఎలాగైనా సరే అటువంటి గురువుని చేరుకోవటం జరుగుతుంది. జీవుడు తాను చేసినటువంటి సత్కర్మల్ని బట్టి, అతడిలో ఉన్నటువంటి పుణ్యవాసనల యొక్క తీవ్రతను బట్టి కొంతమందికి త్వరగానే సద్గురువు యొక్క దర్శనం లభిస్తుంది, కొంతమందికి కొంచెం ఆలస్యం అవుతుంది, కొంతమందికి సద్గురువే తటస్థపడుతూ ఉంటాడు. అంటే అంతగా సత్కర్మలు చేయనటువంటి వాళ్ళకి గురువు మాత్రం లభించడు, సత్కర్మలు అసలు చేయనటువంటి వాడికి అసలు గురువు లభించడు. సరే అంతగా చేయనటువంటి వాడికి ఏమవుతుందంటే గురువు లభిస్తాడు కానీ గుర్తించడు. గురువు లభించినప్పటికీ కూడా, గురువు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా గుర్తించినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో. ఎందుకని? తెలుసు వాళ్ళకి, ఇదిగో నా జీవితాన్ని తరింపు చేసుకోవాలంటే ఇలాంటి గురువు కావాలి అనేటువంటి విషయం వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా విని ఎలాగో తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పటికీ కూడా వాళ్ళు స్పందించరు, ముందుకు రారు. ఎందుకని అంటే వాళ్ళు చేసుకునేటువంటి ఆ సత్కర్మలు అంత ఎక్కువగాని చాలా తక్కువగా ఉన్నాయి. అందువల్ల గురువుని వాళ్ళు గుర్తించలేరు, గురువుని ఆశ్రయించలేరు. ఒకవేళ ఆశ్రయించినప్పటికీ కూడా ఏదో కారణంతో వదిలేనైనా వదిలేస్తారు, దూరంగా ఉండరైనా ఉంటారు, లేదా ఆ గురువే వాళ్ళని వదిలేస్తాడు. మొత్తం మీద ఏదో ఒకటి జరుగుద్ది. ఇక ఏ సత్కర్మలు చేయనటువంటి వాళ్ళకి అసలు గురువు లభించడు. గురువు అంటే ఎవరో తెలియదు. వాళ్ళు పూర్తిగా అజ్ఞానంలో ఉండాల్సిందే, జీవితం అంతా వాళ్ళు అలా గడుపుకోవాల్సిందే. కాబట్టి అనేకమైనటువంటి పూర్వజన్మ పుణ్యాల యొక్క ఫలితం ఉంటేనే సద్గురువు లభించడం జరుగుతుంది అనేది ఇక్కడ మనకి స్పష్టం. అందుకే ఇక్కడ చక్కగా ఒక మాట కూడా చెప్పడం జరిగింది, పూర్వజని పుణ్య పుంజైహి అని, పూర్వంలో సంపాదించుకున్నటువంటి పుణ్యాల వల్ల అని. సరే, గురువు కోసం వెతికాడు, గురువు లభించాడు, లేదా గురువే అతడి దగ్గరికి వచ్చాడు, ఎలాగనో మొత్తం మీద జరిగిపోయింది. అయితే ఆ సద్గురువు ఎలాంటి వాడై ఉండాలి, ఆ విషయాన్ని కూడా ఈ శ్లోకంలో చెప్పారు. కృపాబ్ధిం గురుం అని. కృపాబ్ధిం అని ఎందుకన్నారంటే, కృపా అబ్ధి కరుణాసాగరుడు, కరుణాసాగరుడు అయినటువంటి వాడై ఉండాలి గురువు అన్నాడు. ఎందుకంటే గురువు అంత కరుణాసముద్రుడు కావాలి. ఇక్కడ కరుణ గలవాడు దయగలవాడు అనుకున్న కరుణాసముద్రుడు అంటున్నారు. అంటే సముద్రం అనంతం, అంటే గురువు యొక్క కరుణ కూడా అనంతమైనటువంటిది అయి ఉండాలి. ఎందుకనంటే శిష్యులు అజ్ఞానంలో ఉంటారు, అజ్ఞానంలో ఉన్నటువంటి వాడే కదా గురువుని చేరుకొని జ్ఞానాన్ని కావాలనుకునేది. అందువల్ల శిష్యుడు ఎప్పుడు కూడా అజ్ఞానంలో ఉంటాడు. కాబట్టి అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు అనేకమైనటువంటి తప్పులు చేస్తూ ఉంటాడు, కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాడు. కొంతమందికి గురువు యొక్క విలువ తెలియదు, కొంతమందికి గురువుని ఎలా గౌరవించాలో తెలియదు, కొంతమంది గురువుని తనతో సమానంగా భావిస్తూ ఉంటారు, కొంతమంది మానవ మాత్రుడిగానే భావించుకుంటారు. ఏదో గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల్ని చదివి చెబుతున్నాడే కానీ ఇంకెంతకంటే గొప్పేముందండి ఆయన దగ్గర, మనం మాత్రం చదువుకోలేమా, కాకపోతే మనకు చదువుకోవడానికి ఒళ్ళు బరువు కనుక అందుకని ఏదో ఆయన దగ్గరికి వచ్చి మనం అడుగుతున్నాం కానీ, లేకపోతే మనకేమవసరము, ఆయన గొప్పేంది అని భావించేటువంటి వాళ్ళు కొంతమంది. కొంతమంది తమ యొక్క దృష్టిని బట్టి ఏదో గురువు కూడా మేము తృణమో ఫణమో ఇంత భావేస్తున్నాం కదండి, కాబట్టి ఆయన చెప్పేస్తాడు మనం వినేస్తాము, అంతే మాకున్నటువంటి సంబంధం అనేటువంటి భావనతో ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే శిష్యులు ఎలాంటి పొరపాట్లు చేసినా ఎలాంటి తప్పులు చేసినా వాటిని పట్టించుకోకుండా వాళ్ళకి సరైనటువంటి జ్ఞానాన్ని బోధించాలి. ఏ తప్పులు చేసినప్పటికీ కూడా, ఎటువంటి తప్పులు చేసినప్పటికీ కూడా ఏ రకంగా వాళ్ళని సరైనటువంటి మార్గంలో పెట్టాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఎలా ఎక్కించాలి అనేటువంటి ఆలోచనతోనే ఉండాలి గురువు. అది తప్ప మిగిలినటువంటి ఆలోచన ఏది చేయకూడదు. అలాగే వాళ్ళల్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిచేయటం కోసం సహనాన్ని కలిగి ఉండాలి, ఒక్కొక్కప్పుడు కోపగించి వాళ్ళని సరైనటువంటి మార్గంలో కూడా పెట్టాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పూర్తి స్వాతంత్రం కనుక ఇచ్చినట్లయితే నెత్తికెక్కి కూర్చుంటారన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి అలా నెత్తికెక్కి కూర్చున్నప్పుడు ఒక్కోసారి కింద పడేసి కొట్టాల్సి వస్తుంది. అలా కొట్టినప్పుడే అదిగో ఆ చెప్పినటువంటి విషయాన్ని వినిపించుకోవటం జరుగుద్ది. అందుకే గురుగీతలో కూడా చెప్తారు ఒక మాట, ఒక సందర్భంలో గురువు తాను చేసేటువంటి జ్ఞానబోధని ఆ శిష్యుడు కనుక వినిపించుకోవటానికి కనుక అశక్తుడైతే, సోమరైతే, అసమర్థుడైతే, సమర్థుడై కూడా వినకపోతే ఏం చేయాలి అంటే గుండెల మీద మోకాలు ఆనించి గట్టిగా నొక్కి చెప్పాలట. ఈ మాట చెబుతారు అంటే నిజంగా గుండెల మీద మోకాలు ఆనించమని కాదు అర్థం, అంటే బాగా కొట్టైనా చెప్పాలి అనేటువంటి ఉద్దేశం. ఎందుకనంటే అలా వినిపించుకోనటువంటి వాళ్ళు ఉంటే, అందుకనే చిన్న తరగతుల్లో స్కూళ్ళల్లో టీచర్లు ఏం చేస్తారు, పిల్లల్ని కొడతారు, కొట్టి వాళ్ళని సరైనటువంటి మార్గంలో పెడతానికి ప్రయత్నం చేస్తారు. అదే కాలేజీ లెవెల్కి పోతే ఇంకక్కడ మాత్రం కొట్టరు. ఎందుకనంటే వీళ్ళు కొట్టడమే కానీ వాళ్ళు మాత్రం బయటకు వచ్చిన తర్వాత ఆయన కొడతారు, కాబట్టి అక్కడ మాత్రం సాగదు. కనుక గురువు శిష్యులకి ఎలా బోధించాలి అని అంటే మంచి మంచి మాటలతోటి అయినా బోధించాలి, అంటే సామంగానైనా బోధించాలి, లేదా బలవంతంగానైనా సరే బోధించాలి, లేదా శిక్షించైనా సరే బోధించాలి, ఎలాగైనా సరే వాళ్ళకి ఆ జ్ఞానాన్ని మాత్రం అందించాలి. ఆ జ్ఞానం అందించేటువంటి వాడే కరుణాసముద్రుడు. ఎలాగైనా సరే వీళ్ళకి జ్ఞానాన్ని అందించాలనేటువంటి తపన కలిగినటువంటి వాడే నిజమైనటువంటి సద్గురువు, ఆయనే నిజమైనటువంటి కరుణాసముద్రుడు. సామాన్యంగా మనం ఇంకో అర్థం ఏం చేసుకుంటామంటే కరుణా సముద్రం అంటే దయగలిగినటువంటి వాడు. దయగలిగినటువంటి వాడు అంటే శిష్యులు ఏం తప్పు చేసినా ఆయన ఒప్పుకోవాలి కాబట్టి మనం ఎగిరినా గంతులేసినా లేకపోతే ఆ గురువుగారి యొక్క పిలక పట్టుకొని లాగినా లేకపోతే ఆయన చుట్టూ గంతులేస్తున్నా ఆయన ఎగతాళి చేస్తున్నా ఏం చేస్తున్నా సరే ఆయన మాత్రం చాలా మౌనంగా ఉండాలి. ఆయన మాత్రం ఏం మాట్లాడకూడదు, మనం ఏమైనా అనొచ్చు ఆయన మాత్రం ఏమనకూడదు అని అనుకునేటువంటి మూర్ఖులు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి మూర్ఖులు ఉన్నప్పుడు వాళ్ళని దండించి వాళ్ళని సరైనటువంటి మార్గంలో పెట్టాలి. అది కూడా గురువు యొక్క కరుణా సముద్రుడైతేనే. అలాగనే కాకపోతే ఆ గురువు ఏం చేస్తాడంటే ఎవడైనా నాశనం అయిపోతే నాకెందుకు అని అనుకుంటాడు. కాబట్టి అలా కాకుండా శిష్యులైనటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి పొరపాట్లు చేస్తున్నా ఏ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నా వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞానాన్ని ఎలా ఎక్కించాలి అనేటువంటి ఆలోచనతోనే ఉండాలా, ఈ జ్ఞాన మార్గంలో వాళ్ళని దింపాలా, వాళ్ళు ఆ సాధనంలో ముందుకు పోయేటట్టుగా చేయాలా, జీవితాన్ని తరింపు చేసుకోవడం కోసం వాళ్ళకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందించాలి. అదిగో అటువంటి వాడే కరుణా సముద్రుడు. అందుకే ఇక్కడ అంటున్నారు కృపాబ్ధిం గురుం అని. అంతేకాకుండా గురువు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. ముటకోపనిషత్తులో చెప్పారు, ఇంకా చాలా ఉపనిషత్తులో చెప్తారు. శ్రోత్రియుడు అంటే శృతుల యొక్క జ్ఞానం ఉండాలి. అంటే ఏదో ఒక గ్రంథాన్ని చెప్పేటప్పుడు ఆ గ్రంథానికి సంబంధించినటువంటి విషయాలను ఏదో ముక్కును పట్టుకొని అవి వదిలేసేయటం కాకుండా వేదాల్లో ఉన్నటువంటి విషయాలను అవగాహన చేసుకున్నటువంటి వాడై ఉండాలి. వేదాలంటే ఏమిటో తెలియాలి, ఆ వేదాల విభాగం తెలియాలి, ఆ వేదాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు తెలియాలి, ఆ వేదాల్లో ఉన్నటువంటి విషయాలు మానవుడి యొక్క జీవితానికి ఏ రకంగా ఉపయోగపడతాయో తెలియాలి. ఇది ఏమీ తెలియకుండా, ఈ వేద విజ్ఞానం తెలియకుండా, ఈ శృతుల యొక్క జ్ఞానం లేకుండా ఉన్నటువంటి వాడు శ్రోత్రియుడు ఎట్టవుతాడు, శ్రోత్రియుడు అంటే శృతుల యొక్క జ్ఞానం ఉన్నటువంటి వాడు అని. అంతేకాకుండా శృతుల యొక్క జ్ఞానం ఉండటమే కాకుండా రెండో మాట కూడా చెబుతున్నారు బ్రహ్మనిష్టం అని. అంటే ఈ జ్ఞానం తన యొక్క అనుభవానికి తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నం చేసేటువంటి వాడు కావాలి. ఏ ప్రయత్నం లేకుండా ఊరికినే ఆ ఉన్నటువంటి మాటల్ని చిలక పలుకుల్లాగా వల్లించేటువంటి వాడి వల్ల ఏం ప్రయోజనం లేదు. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని తన యొక్క బుద్ధిలోకి తీసుకొని దాన్ని తన యొక్క అనుభవంగా మలుచుకొని ఆ అనుభవంగా మలుచుకున్న తర్వాత వచ్చినటువంటి విషయాన్ని కనుక చెబితే అప్పుడు విషయం అర్థమవుతుంది. చెప్పేది అదే మాట అయినప్పటికీ కూడా అనుభవంతుడు చెప్పేటువంటి మాటకి అనుభవం లేనటువంటి వాడు చెప్పేటువంటి మాటకి తేడా ఉంటుంది. అనుభవం లేనటువంటి వాడు చెప్పేటువంటి మాట మనకి ఊరికినే చెవులకి ఎక్కుద్ది కానీ బుద్ధికి ఎక్కదు. అనుభవంతో ఉన్నటువంటి వాడు చెప్పేటువంటి మాట చెవుల ద్వారా బుద్ధికి ఎక్కుద్ది. అయితే ఎక్కుద్ది ఎక్కుద్ది అంటున్నాం కదండి, మనం ఆ గోడలా కూర్చుంటే ఎక్కదు, మనం సూక్ష్మమైనటువంటి బుద్ధితో కూర్చున్నప్పుడే ఎక్కుద్ది. ఆ విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇలా ఎప్పుడు కూడా శిష్యుల యొక్క ఉన్నతి కోసం ప్రయత్నం చేసేటువంటి గురువు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడే కరుణాసముద్రుడు. ఆయన కనుక సరైనటువంటి జ్ఞానం లేకపోతే మరి శిష్యులకి జ్ఞానం ఎలా అందిస్తాడు? అందుకని ఆయనకి ఆ శృతుల యొక్క జ్ఞానం, ఆ అనుభవ జ్ఞానం ఆయనకు ఉండాలి. అందుకని ఆయన్ని గురువు అన్నారు. గు అంటే అంధకారం, అజ్ఞానం అనేటువంటి అంధకారం. రు అంటే తొలగించేటువంటి వాడు. కాబట్టి గురు అని అంటే అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించేటువంటి వాడు అని. ఇలా గురువుని గురించి ఆధ్యాత్మిక రంగంలో కొన్ని కొన్ని సాంప్రదాయాల్లో చాలా 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 గొప్పగా చెప్తారు. భగవంతుడి కన్నా గురువే గొప్పని, గురువుని ఆశ్రయించడమో గురువుని సేవించడమో చేస్తే చాలు మన జీవితానికి ఇంకేం అక్కర్లేదని చెప్పేటువంటి సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. అన్నిటికంటే ఫస్ట్ మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది గురువునే. గురువు ద్వారానే మనం నేర్చుకోవాలి విద్య. అందుకనే ఒక మాట అంటారు, గురువు లేనటువంటి విద్య గుడ్డి విద్య అని. ఎందుకు పనికి రాకుండా పోద్ది అని. ఇదంతా ఎందుకనంటే ఆ గురువు ద్వారా నేర్చుకునేటువంటి విద్య మనకి ఎప్పటికైనా అనుభవానికి వస్తుంది. మనంతా మనం తెలుసుకునేటువంటిది మనకు అనుభవానికి రాదు. ఒక ఆయన ఎవరు అన్నారంటే, ఏమండి గురువుకి ఏమన్నా కొమ్ములు ఉన్నాయా అని. ఉన్నాయి, మూడు కొమ్ములు ఉన్నాయి. గా కొమ్మిస్తే గు, రా కొమ్మిస్తే రు, వా కొమ్మిస్తే ఊ, మూడు కొమ్ములు. కాబట్టి రెండు కొమ్ములు కాదు, మూడు కొమ్ములు ఉన్నాయి. మనం వెతకాలి, వెతికితే దొరుకుతాయి కొమ్ములు. కాబట్టి అలా గురువు చాలా ప్రధానమైనటువంటి వాడు ఈ జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాడు. మరి అటువంటి గురువు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలండి? ప్రణమ్య అన్నారు. గురువుని సమీపించాలి, సమీపించిన తర్వాత ప్రణమ్య నమస్కరించాలి అని. కేవలం ప్రణమ్య అనేటువంటి మూడు అక్షరాలతో నమస్కరించడం అనే ఒకే ఒక్క మాటని ఆయన వాడినా ఉద్దేశం మాత్రం అది కాదు. దానికి చాలా లోతైనటువంటి ఉద్దేశం ఉంది. నమస్కరించడం అంటే ఏముంది, కంటమే కదా, అయితే అయిపోయాయి నమస్కారం అంటే మన బాధ్యం తీరిపోయింది కదా. కనుక మనం ఎక్కడికో పోయి ఎవరి దగ్గరికో పోయి నమస్కారం పెడతాం, అప్పుడప్పుడు మన పని కావాల్సి వస్తే ప్రతివాడికి ఎవరికైనా నమస్కారం పెడతాం. ఆ నమస్కారం కాదు ఇక్కడ. గురువుని ఎట్లా సమీపించాలి, ఎలా గౌరవించాలి అనేటువంటి దానికి గుర్తుగా ఇక్కడ ప్రణమ్య అనేటువంటి పదాన్ని వాడారు. ప్రణమ్య అంటే ఊరికి నమస్కరించడం కాదు. మరి అయితే ఎలా నమస్కరించాలండి, నమస్కరించేటప్పుడు ఎలాంటి ఆర్తి ఉండాలి, ఇది ప్రధానం. ఆర్తి లోపల నుంచి ఆర్ద్రత కలగాలి. ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు నీకు విశ్వాసపాత్రుడైనప్పుడు, నీకు గనక ఆ గురువు మీద కనుక విశ్వాసం ఉంటే అప్పుడు ఆ గురువు దగ్గర నీకు ఒక ఆర్ద్రత, ఒక ఆర్తి అది ఉండాలి. ఎలాంటి భావన చేయాలి, భగవద్గీతలో 4వ అధ్యాయంలో 34వ శ్లోకంలో చెప్పారు ఆ విషయాన్ని. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని. నిజంగా గురువుకి ఎలా నమస్కరించాలో ఎవరు చెప్పక్కర్లా, చెప్పినా ఎంతైనా ప్రయోజనం ఉండదు. వినేవాళ్ళకైతే ప్రయోజనం, కానీ విననటువంటి వాళ్ళకి ఎంత చెప్పినా ఒకటి. అయితే ఎప్పుడు గురువుని ఎలా, గురువుకి ఎలా నమస్కారం చేయాలనేటువంటి విషయం చెప్పక్కర్లేదంటే, గురువుకి నువ్వు సంపూర్ణ శరణాగతులు అయినప్పుడు నన్ను ఉద్ధరించడానికి దిగి వచ్చినటువంటి సాక్షాత్ భగవంతుడే, సాక్షాత్ బ్రహ్మే, సాక్షాత్ పరబ్రహ్మయే ఈ గురువు. నీటముంచినా పాలముంచినా నీదే భారం, నీవే తప్ప నితప్పరం మెరుగా అని నీ మనస్సులో ఈ భావం ఎప్పుడైతే ఉందో, ఇప్పుడు ఆ గురువుకి ఎలా నమస్కారం చేయాలి నీకు ఎవరు చెప్పక్కర్లా. అంతే, నీ భావమే నీకు ఆ నమస్కారం ఎలా చేయాలో తెలుపుతుంది. నీ మనస్సులో ఇటువంటి దృఢమైనటువంటి భావన ఉంటే చాలు, ఇక నీకు నమస్కారం ఇలా చేయాలి ఎలా చేయాలని ఎవరు కూడా రూల్స్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి భావన లేనప్పుడు ఏదో మొక్కుబడిగా అందరు నమస్కారం పెడుతున్నారు కాబట్టి మనం పెట్టకపోతే బాగుండదు కాబట్టి మనం కూడా నమస్కారం పెడదామను, లేకపోతే నమస్కారమే కదండి పెడితే ఇప్పుడు మన సమయం పోయిందని అనుకుని నమస్కారం పెట్టడము, ఇలాంటి తేలిక భావంతో ఆ నమస్కారం పెడితే అది ఏ రకంగానూ ఉపయోగపడదు. ఒకవేళ నువ్వు గురువుకి మామూలుగా నమస్కారం పెట్టినా ఆయనకేం ప్రయోజనం లేదు, నువ్వు బాగా ఆర్తితో నమస్కారం పెట్టినా ఆయనకేం ప్రయోజనం లేదు. కానీ నీకు మాత్రం ఏమవుతారంటే, నువ్వు ఎప్పుడైతే ఆ గురువు మీద తీవ్రమైనటువంటి ఆర్తితో, ఆ తీవ్రమైనటువంటి ఆరాటంతో, తపనతో ఈ గురువు వల్లనే నేను నా జన్మను తరింపజేసుకోగలుగుతాను అనేటువంటి ఒక భావన ఉండి నువ్వు నమస్కారం చేస్తున్నప్పుడు ఆ భావనే నీకు ఉపయోగపడుతుంది. ఆ భావన లేకపోతే నీకు ఏ ఉపయోగం లేదు, నువ్వు ఊరికి ఏదో నమస్కారం చేస్తా నీకు ఏదో అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఎట్లా ఉంటే అదిగో అట్లానే ఉంటుంది. కనుకనే ఇక్కడ నమస్కారం అనేటువంటిది ఇదిగో ఇలా చెయ్యాలి అని. గురువుకి నమస్కారం ఎలా చేయాలో గురుగీత చెబుతుంది. ఏమని చెబుతుంది, నిజంగా మామూలుగా చెప్తే సాష్టాంగ నమస్కారం చేయాలండి అంటారు. దాంట్లో మళ్ళీ రూల్స్, పురుషులైతేనేమో అట్లా పడాలండి కర్రలాగా పడిపోవాలా, స్త్రీలైతేనేమో సగం వంగాలండి. ఈ రూల్స్ అన్నీ కూడా వేదాంతంలో కాదు, ఇవన్నీ సామాన్యులు చెప్పుకునేటువంటివి. కానీ వేదాంతంలో భావం ప్రధానం. నువ్వు ఎలా వంగావు, మోకాళ్ళు కిందకు వంగినయా లేదా, లేదా చేతులు పాదాలను తాకినయా లేదా, శిరస్సు పాదాన్ని తాకిందా లేదా, ఇవన్నీ అక్కర్లా, ఇవన్నీ కూడా సామాన్యమైనటువంటివి. కానీ ఎలా ఉండాలి అనేటువంటిది మన గురుగీత చెప్తుంది. ఏమని చెప్తుంది, ఉరసా శిరసా చేయవ మనసా వచసా దృశ తద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమో అష్టాంగ ఉచ్యతే అన్నారు. ఇక్కడ కూడా అష్టాంగాలు, సా అష్టాంగ సాష్టాంగ అష్టాంగముతో అంటే, ఇక్కడ అష్టాంగాలు ఏమిటంటే అక్కడ చెప్పేటువంటి అష్టాంగాలు కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఉరస శిరస చైవ మనస వచస దృశ ఐదున్నాయి ఈ వరుసలు. అంటే ఉరస అంటే వక్షస్థలం, శిరస అంటే తల, మనస అంటే మనస్సు, వచస అంటే వాక్కు, దృశ అంటే దృష్టి. ఇప్పుడు దీంట్లో వేటిని మనం ఒకవేళ భౌతికంగా చేయాలంటే, భౌతికంగా చేయాలంటే పక్షస్థలం అలాగనే తల. మరి మనసుని, మనసుని కూడా అక్కడ పెట్టాలంటే ఎవరికి కనపడుద్ది, రెండో వాళ్ళకి కనపడదు. అందుకని ఇక్కడ ఆంతర్యం ఉంది, ఆ ఆంతర్యం మనం తెలుసుకోవాలి. అట్లానే పద్భ్యాం కరాభ్యాం అంటే పాదాలు చేతులు, కర్ణాభ్యాం చెవులు. ఏమంటే సాష్టాంగ ప్రమాణం చెవులు ఇట్టిట్ట పెట్టాలా? అందుకని ఏది కాదు, అది ఏమిటో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇట్లా ఈ ఎనిమిదింటితోటి ప్రణమ నమస్కారంగా చేస్తే అది అష్టాంగ ఉచ్యతే, అది సాష్టాంగ ప్రణామం అంటారు అని ఇక్కడ చెప్తున్నారు. ఏమిటయ్యా ఇది అనంటే, గురువుకి నమస్కరించడంలో ఇక్కడ చెప్పినటువంటి ఎనిమిది అంగాలు కూడా వినియోగించాలి. ఎలా వినియోగిస్తావు? హృదయంలో అంటే వక్షస్థలం చెప్పారు కదా, అంటే హృదయంలో ఎలాంటి భావన ఉండాలి అంటే మొట్టమొదటి నీకు నీకు ఉండాల్సినటువంటి భావన హృదయంలో, సాక్షాత్తు భగవంతుడే నాకు మేలు చేయటం కోసం నాకు దొరికాడు కాబట్టి ఈ భగవంతుడిని నేను వదిలిపెట్టకుండా అదిగో ఆయన ఆజ్ఞల్ని తూచా తప్పకుండా స్వీకరించాలి అనేటువంటి భావన నీ యొక్క హృదయంలో స్థిరంగా నిలిచిపోవాలి. అంటే దీన్నే మనం ఏమంటామంటే హృదయపూర్వకంగా అంటాం. అప్పుడప్పుడు మనం ఏమంటామంటే అది చేసే పని హృదయపూర్వకంగా చేయాలరా, మనపూర్వకంగా చేయాలా అని అంటుంటాం కదా, అట్లా హృదయపూర్వకంగా అని. ఇక మనస్సు రెండవది, మనస్సులో ఆ పైన ఉన్నటువంటి భావం ఏదైతే ఉందో ఆ భావం వ్యక్తం కావాలి మనస్సులో. మనసులో ఏ భావం వ్యక్తమైందో మాటలో అది రావాలి. అంటే నీ నోటి నుంచి వచ్చేటువంటి మాట దానికి సంబంధించింది రావాలి. ఏ మాట అయితే వచ్చిందో దాన్ని నీ చెవులతో నువ్వు వినాలి. కర్ణాభ్యాం అని అన్నారు, నీ చెవులతో నువ్వు వినాలి. మరి ఇక కాళ్ళు చేతులు శిరస్సు వీటిని ఎట్లాగో ఉపయోగిస్తాం? కాళ్ళు చేతులు శిరస్సు ఈ మూడు ఉపయోగిస్తాం. ఎందుకని? కాళ్ళేమో వంచుతాం, చేతులేమో తాకిస్తాం, శిరస్సు తాకిస్తాం కాబట్టి ఈ మూడు కూడా అట్లా ఎలాగో ఉపయోగిస్తాం. ఇక ఇంకొకటి ఉంది దృశ, ఇదేమిటి? సూపు. సూపు ఏమిటి అంటే గురువుని పాదాల నుండి అలా పైకి చూడాలి. ఏమంటే నేను ఆ పైనుంచి చూస్తాను, చూడకూడదు పాద ఎట్టాలు చూస్తున్నాను కదండి, నేను పైనుంచి చూస్తానంటే కుదరదు, పాదాల నుంచే చూడండి. ఎందుకంటే పెద్దల దగ్గరికి పోయినప్పుడు, ఇప్పుడు మనం భగవంతుడి దగ్గరికి పోయినా ఎక్కడికి పోయినా మనం ఏం చేస్తామంటే ముందు పాదాలు, పాద దర్శనం అని అంటారు, భగవంతుడి పాద దర్శనం అని అంటుంటారు అప్పుడప్పుడు మనం అంటుంటాం. అందుకని ఏంటంటే ఆ పాదాల దగ్గర నుంచి అలా పైకి చూస్తే అది గౌరవం, అలా పైనుంచి అయితే నువ్వంటే నాకు ఎంత అయ్యా అన్నట్టు అనమాట. అందుకని అది కాకుండా అదిగో అలాగే అది సూపు ఉండాలి. ఈ ప్రకారంగా నమస్కరించాలి. అయితే ఇంతకీ అసలు గురువుకి నమస్కారం ఎందుకనండి? ఈ నమస్కారం పెట్టకపోతే ఆయనకేమీ సంతోషం కలగదా, మనకేం చెప్పడా అని అంటే, ఈ నమస్కారం మొత్తం నీలో ఉన్నటువంటి అహంకారం పోయి నీలో సంస్కారం పెరగటం కోసం. నమస్కారం ఎప్పుడు కూడా మనలో సంస్కారం పెంచుద్ది. నువ్వు చేసేటువంటి నమస్కారమే నీలో సంస్కారంగా మారుద్ది. అంతేకాదు నీలో ఉన్నటువంటి అహంకారం తగ్గిపోద్ది. కాబట్టి అహంకారం తగ్గటం కోసమే ఈ నమస్కారం అనేటువంటిది చెయ్యాలి. ఇలా నమస్కరించి అష్టాంగ నమస్కారం, సాష్టాంగ నమస్కారం, మళ్ళీ సాష్టాంగ అంటే అదే అర్థం చేసుకోబాక, ఇదిగో ఇక్కడ చెప్పినటువంటి ఎనిమిది అంగాలు ఈ సాష్టాంగ నమస్కారం చేసి, ఇప్పుడు ప్రాహ, ఇప్పుడు వచ్చినటువంటి శిష్యుడు గురువుతో ఇవాళ ప్రణమ్య నమస్కారం చేసి ప్రాహ చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? తన యొక్క బాధని, తనలో ఉన్నటువంటి తపన్ని తెలియజేసి తనకు కావాల్సింది ఏమిటో అడగాలి, తన యొక్క స్థితిని ముందు తెలియజేయాలి. ఇది ప్రస్తుతం నా పరిస్థితి, ఇదిగో ఇది నాకు కావాలి, కాబట్టి దీన్ని నాకు దయచేయండి అని అలా అడగాలి. ఆ అడగటం ఎలా అడగాలి అండి అంటే తెలుసుకోవటం కోసం అడగాలి, అంతేగాని గురువును పరీక్షించడం కోసం అడగకూడదు. గురువును పరీక్షించుకోవచ్చు, కానీ పరీక్షించిన తర్వాత గురువు ద్వారా నువ్వు తెలుసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు, ఈయనైనా గురువు అని నువ్వు నిశ్చయానికి వచ్చినప్పుడు, అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ గురువుని పరీక్షించడం కోసం కాకుండా తెలుసుకోవటం కోసం అడగాలి. లేదా గురువుని బోల్తా పట్టించడం కోసం కాకుండా, అంటే మనకు తెలిసినటువంటి విషయాన్ని అడిగి ఆయన కనుక చెప్పలేకపోతే, మనం కనుక చెబితే గురువుకి తెలియదండి నాకే తెలుసు అని ఆయన కాస్త బోల్తా కొట్టించడం కోసం కాకుండా అడగాలి. దాన్నే పరిప్రశ్నేనా అని భగవద్గీతలో చెప్పడం జరిగింది 34వ శ్లోకంలో, 4:34. కాబట్టి శిష్యుడు అడిగినటువంటి తీరును బట్టి, శిష్యుడు ప్రశ్నించినటువంటి తీరును బట్టి ఖచ్చితంగా గురువుకి అతడి యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలుస్తాయి, అతడి యొక్క పరిపక్వత ఏమిటో తెలుస్తుంది. కాబట్టి ఇలా గురువుకి నీ యొక్క ప్రశ్న ద్వారానే నీ యొక్క ఆంతర్యం అంతా తెలిసిపోతుంది, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో తెలుస్తుంది. కాబట్టి ఆ స్థాయిలో నీకు బోధించడానికి ప్రయత్నం చేస్తాడు. ఏమీ తెలియనటువంటి వాడు ఆ అడిగేటువంటి విధానం కూడా వాడికి తెలియదు కాబట్టి వాడికి ఎలిమెంటరీ స్కూల్ నుంచి మొదలు పెట్టాలి. కానీ ఒక స్థాయిలో ఉన్నటువంటి వాడు అడిగేటువంటి ప్రశ్న వేరు, ఎందుకంటే అప్పటికే వాడికి చాలా విషయాలు తెలుసు. తెలిసి ఆ అసలు విషయం ఏదో చిట్టు చివరి విషయం ఏదో తెలియదు. దానికోసం వచ్చినటువంటి వాడు సూటిగా ఆ ప్రశ్న వేస్తాడు. వేసినప్పుడు అప్పుడు గురువు అనుకుంటాడు, ఓహో వీడికి కావాల్సింది ఇది అని తెలుసుకొని దాన్ని బోధిస్తాడు. కనుక ఏ స్థాయిలో ఉన్నటువంటి వాడికి ఆ స్థాయిలో బోధించాలి అని అంటే గురువు దగ్గర నువ్వు నీ హృదయాన్ని విప్పాలి, నీ మనస్సును విప్పాలి, నీ మనసులో ఉన్నటువంటి మాటని తెలియజేయాలి. అందుకే ఇక్కడ ఇదిగో ప్రాహ ఇలా చెబుతున్నాడు అన్నాడు. ఈ ఆదర్శప్రాయుడైనటువంటి శిష్యుడు మహాత్ముడైనటువంటి సద్గురువుని సమీపించి ఏమంటున్నాడో రాబోయేటువంటి 5 శ్లోకాల్లో చెప్పబోతా ఉన్నారు. అయ్యేటో మనం రేపు చెప్పుకుందాం.